కర్మ సిద్ధాంతం ఆధ్యాత్మిక రంగంలో ప్రారంభ సాధకులు అనుకునే వాళ్ళందరికీ ప్రాథమికంగా తెలుసుకోవాల్సిన గ్రంథం ఈ కర్మ సిద్ధాంతం. అంతేకాకుండా పరిపక్వమైన స్థితిలో ఉన్న సాధకులు కూడా, అంటే మన సత్సంగంలో స్పెషల్గా చాలా పరిపక్వ స్థితిలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అయినప్పటికీ పరిపక్వ సాధకులు కూడా మధ్య మధ్యలో నెమరు వేసుకుంటూ ఉండవలసిన గ్రంథం ఈ కర్మ సిద్ధాంతం. అయితే ప్రారంభ సాధకులకు ఎందుకు ఇది అతి ముఖ్యమైన గ్రంథం అని చెప్పాలంటే, ప్రారంభ సాధకులు అంటే ఫస్ట్ ఎవరు? ఎన్నో పూర్వజన్మల సుకృతాల కారణంగా ఇప్పుడిప్పుడే సద్గురువులంటే ఏంటి, సత్శాస్త్రాలంటే ఏంటి, ఇట్లాంటి విషయాలన్నిటి తెలుసుకోవాలి అనే ఒక ఆతృత మొదలయ్యి ఒక ఈ జ్ఞాన మార్గంలో ముందుకు వెళ్దాము అని నిర్ణయించుకున్న వాళ్ళందరూ ఈ ప్రారంభ సాధకులుగా మనం పరిగణిస్తాం. వీళ్ళందరికీ ఈ కర్మ సిద్ధాంతం అనేది తప్పనిసరిగా అతి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన గ్రంథం. గ్రంథం గ్రంథం అంటున్నారు కదా అండి, గ్రంథం అంటే ఇది ఏ 1000 పేజీలు 2000 పేజీల బృహత్ గ్రంథం అనుకుంటారేమో, కాదు కాదు, ఇది చాలా చిన్న ఒక 30 పేజీల అతి చిన్న గ్రంథం ఈ కర్మ సిద్ధాంతం. అయితే ఈ గ్రంథంలో ఉన్న ఒక్కొక్క అక్షరాన్ని మనం మర్చిపోకుండా జాగ్రత్తగా తెలుసుకోవాలి. అంతేకాకుండా ప్రతి పదాన్ని దాని అర్థాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఇంకా చెప్పాలంటే ఈ గ్రంథంలో తెలియపరిచిన ప్రతి విషయాన్ని మనం జీర్ణం చేసుకోవాలి. ఎట్లాగంటే ఇప్పుడు మనకు ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, ఒక 5 సంవత్సరాల చిన్న పిల్లవాడు ఉంటే మనం ఏం మనకంటూ కొన్ని కోరికలు లక్ష్యాలు ఉంటాయి, వాళ్ళ మీద ఒక హోప్స్ ఉంటాయి, వాళ్ళు ఒక డాక్టర్ అవ్వాలనో లాయర్ అవ్వాలనో అనుకుంటాం. కానీ మొదట్లో వాళ్ళని ఏం చేస్తాం, ఎల్కేజీలోనే కూర్చోబెడతాం, అక్షరాలు నేర్పిస్తాం, ఏబిసిడీలు నేర్పిస్తాం, వాటిని బాగా దిద్దిస్తాం, అవి వాళ్ళకి జీర్ణం అయ్యే వరకు, అంటే జీవితాంతం మర్చిపోకుండా ఉండేలాగా వాళ్ళ చేత ఆ కృషి చేయిస్తాం. ఆ తర్వాత వాళ్ళు పై తరగతులకు వెళ్లే కొద్దీ పదాలు నేర్చుకుంటారు, వాటి అర్థాలు తెలుసుకుంటారు ఈజీగా. అట్లా ఇదేంటంటే బాగా జీర్ణమైంది కాబట్టి వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు. అలానే ఈ ప్రారంభ సాధకులు, ఆధ్యాత్మిక రంగంలో ప్రారంభ సాధకులు అనుకునే వాళ్ళు ఈ కర్మ సిద్ధాంతంలో ఉన్న ప్రతి పదాన్ని చాలా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకొని నిజం చెప్పాలంటే జీర్ణం చేసుకోవాలి. అట్లా ఈ గ్రంథాన్ని తప్పనిసరిగా ప్రారంభ సాధకులు, అట్లానే మిగతా అందరు సాధకులు తెలుసుకోవాలి. ఈ చిన్న గ్రంథం మన జీవితానికి సరైన గమ్యం ఏంటో తెలియజేసి మనకి కనువిప్పు కలిగిస్తుంది, అలానే జీవిత గమ్యాన్ని కూడా మార్చివేస్తుంది. ఇప్పుడు ఏదో ఒక వ్యక్తికో లేకపోతే ఒక ప్రాంతానికో కాలానికో జాతికో సంబంధించింది కాదు ఈ కర్మ సిద్ధాంతం అనేది. ఉదాహరణకి మనకి డీటెయిల్డ్గా ఈ విషయాన్ని తెలుసుకోవాలంటే కర్మ సిద్ధాంతం ఎవరికి సంబంధించింది, ఒక వ్యక్తికి సంబంధించిందా, కాదు. ఎందుకంటే ఇప్పుడు ఏ రామారావు అనే ఆయనకో ఏ కృష్ణారావు అనే ఆయనకో ఒక్కళ్ళకి సంబంధించింది కాదు. మనం ఎంతో మంది మహాత్ములు ఎన్నో రకాల గ్రంథాల ద్వారా వాళ్ళ సమస్యలు, జనాల సమస్యలు తీర్చడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. ఉదాహరణకి మనం పొద్దునే ఒకసారి టీవీ పెట్టామంటే ఒకరు ఎవరో కూర్చొని ఉంటారు, ఒక మహాత్ముడు కూర్చొని ఉంటాడు, వాళ్ళకి ఎవరో ఫోన్ చేస్తారు, ఇది పలానా రోజు మేము పుట్టాము, మా సమస్య ఇది అని చెప్తారు. చెప్తే ఓకే, మీరు పలానా రాశిలో పుట్టారు, మీరు పలానా రోజు ఉదయాన్నే వెళ్ళి ఆ చెట్టు చుట్టూ తిరగండి, ఇట్లా ఏదో చెప్తారు. అంటే తర్వాత వచ్చే ఫోన్ కాల్లో వచ్చే వాళ్ళకి వాళ్ళకి అదే చెప్పరు, ఎందుకంటే వాళ్ళు వేరే డేట్లో పుట్టారు, ఏదైనా రీజన్ కానీ అదే చెప్పరు. అంటే వాళ్ళు చెప్పే సొల్యూషన్స్ అన్నీ ఒక వ్యక్తికి సంబంధించినవి లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి సంబంధించినవి కానీ సమస్త జీవరాశికి సంబంధించింది అయితే కాదు. కానీ ఈ కర్మ సిద్ధాంతం అనేది సమస్త జీవరాశికి సంబంధించింది. అలానే ఇది ఒక ప్రాంతానికి సంబంధించిందా అంటే ఒక ప్రాంతానికి కూడా సంబంధించింది కాదు. అంటే నేను భారతదేశంలో పుట్టాను, నా ట్రెడిషన్ ఇది, లేకపోతే నేను పెరిగిన విధానం ఇది, ఇక్కడైతే ఇదిగో ఇట్లానే జరుగుతుంది, వేరే వాళ్ళు మేము అమెరికాలో పుట్టాము, మా ట్రెడిషన్ ఇది, లేకపోతే మాకు ఇది కరెక్టు ఇది తప్పు, ఇట్లా బైఫర్కేషన్ అనేది ఈ కర్మ సిద్ధాంతానికి లేదు. ఇది ఎక్కడైనా ఏ వ్యక్తికైనా ఏ ప్రాంతానికైనా ఒక్కటే. అలానే ఇది ఒక కాలానికి సంబంధించిందా అంటే మేము 1900 నుంచి 2000 సంవత్సరం మధ్యలో పుట్టామండి, మా రోజుల్లో ఇదిగో అంత మంచి ఉంటది కానీ చెడు ఇంత లేదు, ఇట్లా ఇప్పుడైతే రోజులు మారిపోయినాయి, ఇప్పుడు మంచి చెడు చాలా వ్యత్యాసం ఉంది, మాకు అది వీళ్ళకి ఇది, ఇట్లా కాలానికి కూడా సంబంధించింది కాదు. అలానే ఏదైనా ఒక జాతికి సంబంధించిందా అంటే, మేము మనుషులమండి, మా ఇంట్లో ఉండే కుక్క పిల్ల ఇదిగో పశు, లేకపోతే ఒక పావురం ఉంది అది పక్షి, దీనికి ఇట్లా జాతి పరంగా ఏమన్నా వేరు వేరు విషయాలు ఉన్నాయంటే, ఈ కర్మ సిద్ధాంతం ఇట్లా వ్యక్తులకో ప్రాంతాలకో కాలానికో జాతికో దీ ఒక్కదానికో పరిమితమైంది కాదు, అందరికీ అన్నిటికీ సరిగ్గా సరిపోయిన సిద్ధాంతం ఇది. ఒక మాటలో చెప్పాలంటే ఇది పుట్టిన ప్రతి జీవికి సంబంధించిన గ్రంథం, పుట్టుక ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ సంబంధించిన గ్రంథంగా ఈ కర్మ సిద్ధాంతాన్ని మనం చెప్పాలి. పుట్టిన ప్రతి వారికి కష్టాలు సుఖాలు రెండూ ఉండి తీరతాయి. ఏ ఒక్కరికి అస్సలు కష్టం అంటే ఎంతో లేదు, అసలు సుఖం అంటే ఏంటో తెలియదు అనేవాళ్ళు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి, అలానే సుఖాలు కూడా ఉంటాయి. కానీ ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటంటే ఆనందం. మనకు కావాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళకి కావాల్సింది ఆనందం. అది వస్తువుల ద్వారా కానీ, భార్యాబిడ్డల ద్వారా కానీ, అంటే కుటుంబ సభ్యులు స్నేహితులు ఇరుగు పొరుగు వాళ్ళ ద్వారా కానీ, వీళ్ళ ద్వారా తీర్చుకోవటానికి మనం ఆతృత పడతాం. అలానే ఆస్తులు, ఇల్లు, స్థలాలు, నగలు, ఆభరణాలు, కీర్తి ప్రతిష్టలు, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, డబ్బు, ఇట్లాంటి ఏదో ఒక వస్తువు ద్వారా మనం ఆనందాన్ని పొందటానికి ప్రయత్నం చేస్తాం. మనం గనక కొద్దిగా జాగ్రత్తగా విచారణ చేస్తే, వీటి ద్వారా నిజంగా మనము ఆనందాన్ని పొందుతున్నామా అనేది గనక విచారణ చేస్తే ఇక్కడ మనకి తెలుస్తుంది. ఇక్కడ నేను ఒక చిన్న టేబుల్ ద్వారా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. విచారణ చేయటానికి ఇక్కడ చూద్దాం. ఇప్పుడు నాకు వస్తువుల ద్వారా, ఇప్పుడు వస్తువుల ద్వారా నిజంగా ఆనందం వస్తుందా? వస్తువులు అంటే ఏంటి? మా ఒక కారు, ఒక ఫ్రిడ్జో, లేకపోతే ఏదో ఒక వస్తువు తెచ్చుకున్నాం అనుకోండి, దాని ద్వారా ఆనందం వస్తుందా? ఎస్, ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఆనందం వస్తుంది. భార్యాబిడ్డల ద్వారా ఆనందం వస్తుందా? వస్తుంది. ఆస్తులు, ఇల్లు, స్థలాలు, వాటి ద్వారా వస్తుంది. నగలు, ఆభరణాల ద్వారా వస్తుంది. కీర్తి ప్రతిష్టల ద్వారా వస్తుంది. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ద్వారా వస్తుంది. డబ్బు ద్వారా వస్తుంది. వీటన్నిటి ద్వారా ఆనందం వస్తుంది. అలానే వీటన్ని ద్వారా దుఃఖం వస్తుందా? వస్తువుల ద్వారా దుఃఖం వస్తుంది. ఇప్పుడు నాకు ఒక కారు ఉందనుకోండి, కొన్నప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఒక 2 నెలలు అయిన తర్వాత ఒక చిన్న గీత పడింది అనుకోండి, ఆ గీత చెరపడానికి ఒక 10,000 రూపాయలు ఖర్చు అయింది, అప్పుడు బాధ. అలానే అంటే దుఃఖం కూడా ఉంది ఆ వస్తువు ద్వారా. ఏ వస్తువు ద్వారా అయినా ఆనందం ఎట్లయితే ఉందో అలానే దుఃఖం కూడా మనకు వస్తుంది. భార్యాబిడ్డలు, కుటుంబము, ఇరుగు పొరుగు వీళ్ళ ద్వారా కూడా ఆనందం ఉంటుంది, అలానే దుఃఖం కూడా ఉంటుంది ఏదో ఒక సందర్భంలో తప్పకుండా. అలానే ఆస్తులు, ఇల్లు, స్థలాలు వీటి ద్వారా కూడా దుఃఖాలు మనకు కలుగుతాయి. నగలు, ఆభరణాలు, కీర్తి ప్రతిష్టలు, ఉద్యోగం, వ్యాపారం, డబ్బు వీటన్నిటి ద్వారా కూడా ఏదో ఒక సందర్భంలో మనకి ఆనందం కలుగుతుంది, ఆనందంతో పాటు ఏదో ఒక సందర్భంలో దుఃఖం కూడా కలుగుతుంది. అంటే ఇవన్నీ మనకి శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తున్నాయా అంటే, వస్తువులు మనకి శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వట్లేదు, భార్యాబిడ్డలు ఇవ్వట్లేదు, ఆస్తులు, ఇల్లు, స్థలాలు ఇవ్వట్లేదు, నగలు, ఆభరణాలు ఇవ్వట్లేదు, కీర్తి ప్రతిష్టలు ఇవ్వట్లేదు, వృత్తి, వ్యాపారం, ఉద్యోగం, డబ్బు ఏది శాశ్వతమైన ఆనందాన్ని అయితే ఖచ్చితంగా మనకి ఇవ్వట్లేదు. కానీ మనం కోరుకునేది ఏంటంటే శాశ్వతమైన ఆనందం, అంతేగాని తాత్కాలికమైన ఆనందం కాదు. ఎందుకు మనకి ఈ వీటి ద్వారా తాత్కాలికమైన ఆనందం కలుగుతుంది అంటే, ఇవన్నీ తాత్కాలికమైన వస్తువులు. తాత్కాలికమైన వస్తువుల ద్వారా మనకి తాత్కాలికమైన ఆనందం కలుగుద్ది, కానీ పరిమితమైన శాశ్వతమైన ఆనందం కలగమంటే తాత్కాలికమైన వస్తువుల ద్వారా కలగదు. అంటే మనం పట్టుకోవాల్సింది తాత్కాలిక వస్తువులను కాదు, శాశ్వతమైన వస్తువును పట్టుకోవాలి. మన అనుభవంలో ఉన్న ఈ వస్తువులన్నీ, మన కుటుంబ సభ్యులు కానీ లేకపోతే మనకి తెలిసిన వాళ్ళు ఎవరి ద్వారా అయినా శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చే వస్తువు ఏదన్నా మీకు ఉన్నదా అంటే, ఈ వీటిట్లో తప్ప ఇక వేటిట్లో మనకి ఎక్కడ ఒక వస్తువు అనేది కనబడదు. కాబట్టి మనకి తెలిసిన వాళ్ళకి తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలి? మనం ఎవరిని ఆశ్రయించాలి? మనకి సమాధానం తెలియనప్పుడు మనకి సమాధానం చెప్పేదే శాస్త్రాలు. ఈ శాస్త్రాలని మనకు అర్థమయ్యేలాగా చెప్పేవాళ్లే సద్గురువులు. కాబట్టి శాశ్వతమైన వస్తువు ఏదో మనకి తెలియదు కాబట్టి మనకి తెలియని విషయాన్ని మనం సద్గురువుల ద్వారా తెలుసుకోవాలి. శంకరాచార్యుల వారు మనకి చెప్పారు ఏమనంటే, శాస్త్రంలో నిత్య వస్తువేకం బ్రహ్మ తద్వ్యతిరిక్తం సర్వం అనిత్యం అని. అంటే నిత్య వస్తువు బ్రహ్మము మాత్రమే, దానికి వ్యతిరేకమైనదంతా అనిత్యం. జాగ్రత్తగా ఆలోచించండి, మన దగ్గర ఉన్న వస్తువులన్నీ ఆనందాన్ని ఇస్తున్నాయి, కానీ తాత్కాలిక ఆనందాన్ని ఇస్తున్నాయి కదా. ఎందుకు? ఇది తాత్కాలిక వస్తువు కాబట్టి, తాత్కాలిక వస్తువులు తాత్కాలిక ఆనందాన్ని ఇస్తాయి కాబట్టి. ఇప్పుడు సద్గురువులు చెప్తున్న దాని ప్రకారము మనం పట్టుకోవాల్సింది బ్రహ్మాన్ని, అంటే మనం పట్టుకోవాల్సింది శాశ్వత వస్తువు అయినటువంటి బ్రహ్మాన్ని. బ్రహ్మం అంటే ఏమిటి? బ్రహ్మం అంటే, ఈ బ్రహ్మం అంటే ఏమిటో తెలియజెప్పేవే మనకి ఉపనిషత్తులు. ఉపనిషత్తుల సారమైనటువంటి భగవద్గీత 700 శ్లోకాలతో, 18 అధ్యాయాలతో, 3 షట్కాలుగా, అంటే మొదటి 6 అధ్యాయులు కర్మ షట్కంగా, తర్వాత 6 అధ్యాయులు భక్తి షట్కంగా, చివరి 6 అధ్యాయులు జ్ఞాన షట్కంగా భగవానుడు స్వయంగా తెలియజేసిన ఈ అద్భుత గ్రంథం క్షుణ్ణంగా తెలుసుకొని ఆచరణలో పెట్టుకుంటే బ్రహ్మం ఏమిటో తెలిసి ఆ జీవుడు కాస్త బ్రహ్మంగా శాశ్వత ఆనందంలో ఉండి జనన మరణాల నుంచి విడుదల పొందుతాడు. అంటే శాశ్వత ఆనందంలో ఉండిపోతాడు. ఒక్క మాటలో చెప్పాలంటే భగవద్గీత యొక్క సూక్ష్మాతి సూక్ష్మ రూపమే ఈ కర్మ సిద్ధాంతం. మనకి సమస్య ఏంటో ఖచ్చితంగా తెలిస్తే ఆ సమస్యకు అనుగుణంగా దానికి తగిన ఉపాయం వెతుక్కొని సమస్యను నివారించుకుంటాం. అంటే ఇక్కడ పుడితేనే కష్టాలు సుఖాలు అనేది మనకి సమస్యగా అర్థమైపోయింది. దీన్ని అంతం చేసుకోవాలంటే బ్రహ్మంగా ఉండిపోయి శాశ్వత ఆనందంలో ఉండిపోవాలి. కాబట్టి పుట్టుక ఎందుకు వస్తున్నది అనే విషయాన్ని ఈ కర్మ సిద్ధాంతం బాగా తెలియజేస్తుంది. సో ఇప్పటిదాకా మనం తెలుసుకున్న విషయాలన్నింటినీ ఒక్కసారిగా సింహావలోకనం చేస్తే మన లక్ష్యం ఏమిటంటే శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించడం. మన లక్ష్యం పరమ లక్ష్యం, లక్ష్యం వేరు పరమ లక్ష్యం వేరు. లక్ష్యం అంటే మనం చిన్న చిన్న షార్ట్ టర్మ్ గోల్స్ అంటాము, లాంగ్ టర్మ్ గోల్స్ అంటాము. షార్ట్ టర్మ్ గోల్స్ అనేవి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి వచ్చే సంవత్సరానికి మన లక్ష్యం ఏంటి అనుకుంటాము. అన్నప్పుడు ఓకే, నేను ఒక ఇల్లు కట్టుకోవాలనో, లేకపోతే ఇంకోటి ఇంకోటో ఒక పిల్లవాడిని ఒక మంచి స్కూల్లో జాయిన్ చేయాలనో, ఇట్లా చిన్న చిన్న షార్ట్ టర్మ్ గోల్స్ లక్ష్యాలు ఉంటాయి. ఇవన్నీ ఆ లక్ష్యం చేరిన తర్వాత మారిపోతూ ఉంటాయి. కానీ పరమ లక్ష్యం అంటే జీవిత లక్ష్యం లాగా పరమ లక్ష్యం అనేది ఎప్పటికీ మారదు. అది శాశ్వతమైన ఆనందమే మన యొక్క పరమ లక్ష్యం. ఇది ఈ లక్ష్యం ఎవరికి పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి ఈ ఈ పరమ లక్ష్యం అనేది అప్లికబుల్ అవుతుంది. అంటే ఇప్పుడు పుట్టిన ప్రతి వారి యొక్క పరమ లక్ష్యం ఏంటంటే ఈ శాశ్వతమైన ఆనందాన్ని పొందటమే. కాబట్టి మనం ఇప్పుడు ఏం తెలుసుకోవాలంటే మరణించడం దగ్గర నుంచి పుట్టడం వరకు భగవంతుడు తయారు చేసిన ఈ సిద్ధాంతం, కర్మ సిద్ధాంతం ఏమిటో తెలుసుకుంటే మన లక్ష్యం పరమ లక్ష్యం వైపుగా ముందుకు అడుగులు వేయటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డైరెక్ట్ గా కర్మ సిద్ధాంతం అనే స్లైడ్ కి వెళ్తున్నాను. ఇప్పుడు మనందరికీ తెలుసు మరణానంతరం ఆ జీవుడు ఎక్కడో ఉంటాడు, ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు అనే సంగతి మనకు తెలుస్తుంది. ఎందుకంటే శరీరం కదులుతూ ఉండదు కాబట్టి ఆ జీవుడు ఎక్కడికో వెళ్ళాడని తెలుస్తుంది. ఆ ఎక్కడో ఏంటంటే అదే అవ్యక్తం. ఇప్పుడు ఆ మరణానంతరం జీవుడు అవ్యక్తంలో ఉంటాడు. ఈ అవ్యక్తంలో ఉన్న జీవుడికి ఇంకా ఆయన దగ్గర ఏమీ ఉండదు, ఏమీ ఉండదు కాబట్టి ఉండేది ఒక్కటే ఏంటంటే ఏదో ఒక సంచి. ఆ సంచి, ముడివేయబడి ఉన్న సంచి ఆయన దగ్గర ఉంది. వీటినే వేదాంత పరిభాషలో సంచితం అంటారు. ఈ ఏవో లోపల ఉన్న కర్మఫలాలు వాసనలు ఇవి. ఈ కర్మఫలాలు వాసనలతో కూడి ఉన్న మూట ఏదైతే ఉందో ఇదే ఈ జీవుడి యొక్క ప్రస్తుత ఆస్తి. దీన్నే వేదాంత పరిభాషలో సంచితం అంటారు. లోపల ఉన్న కర్మఫలాల్ని సంచిత కర్మఫలాల మూట అంటారు దీన్ని. సో ఇక్కడ ఈ సంచిత కర్మఫలాల మూట ఈ జీవుడికి సంబంధించిన మూట. అయితే ఇందులో ఉన్న కర్మఫలాలు ఏంటంటే రెండు రకాల కర్మఫలాలు ఉన్నాయి. ఒకటి ఇక్కడ ఆరెంజ్ కలర్లో మీకు రిప్రజెంటేషన్ చేశాము, ఒకటి ఇంకొకటి రెడ్ కలర్లో. ఆరెంజ్ కలర్లో ఉన్న వాటిని మీరు అర్థం చేసుకోవటానికి పుణ్య కర్మఫలాలుగా చెప్పుకోవచ్చు, రెడ్ కలర్లో ఉన్నవి పాప కర్మఫలాలుగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, అలానే ఈ చిన్న చిన్న బాల్స్ గా ఉన్న వాటిని వాసనలు, ఇట్లా మనం రిప్రజెంటేషన్ ఈజీగా అర్థం కావటం కోసం రిప్రజెంటేషన్ అర్థం చేసుకోండి. సో ఈ స్లైడ్ లో ఇప్పుడు మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, జీవుడు ఎప్పుడైతే మరణించాడో ఆ జీవుడితో ఉండే, ఆ జీవుడు ఎప్పుడైతే అవ్యక్తంలో ఉన్నాడో ఆ జీవుడికి ఉండేదల్లా ఒక్క సంచిత కర్మఫలాలు అనేటువంటి ఒక మూట. అయితే ఈ మూటకి భగవానుడు ఏం చేశాడంటే ఒక ఆటోమేటిక్ సిస్టమ్ని ఏర్పాటు చేశాడు. ఏంటంటే ఆటోమేటిక్ సిస్టము, ఎప్పుడైతే జన్మని తీసుకొని వెళ్ళాడో ఈ మూట ముడిపడిపోద్ది, ఎప్పుడైతే జన్మని ముగించుకొని మళ్ళీ అవ్యక్తంలోకి వచ్చాడో ఈ మూట కావాల్సినప్పుడు తెరుచుకుంటుంది. అంతే ఈజీ మెకానిజం, ఒక ఆటోమేటిక్ మెకానిజాన్ని ఈ జీవుడికి ఈ సంచిత కర్మఫలాల మూటకి ఏర్పాటు చేశాడు. సో ఇప్పుడు ఈ జీవుడు ఎక్కడున్నాడంటే అవ్యక్తంలో ఉన్నాడు. అవ్యక్తంలో ఉన్నాడు కాబట్టి ఈ సంచిత కర్మఫలాల మూట ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయన ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అసలేంటి కర్మలేంటి, కర్మఫలాలేంటి, వాసనలేంటి, వీటి గురించి మనం కొద్దిగా వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం చేసే ప్రతి పనిని కర్మ అని అంటాం. మనం నిద్ర లేచిన దగ్గర నుంచి, పొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా ఎన్నో పనులు చేస్తాం. నిద్ర లేవటం దగ్గర నుంచి, పళ్ళు దొంకోవటం దగ్గర నుంచి, కళ్ళు తెరవటం దగ్గర నుంచి, మనసులో అనుకునే ఏదన్నా ఒక ఒక ఆలోచన దగ్గర నుంచి ప్రతిదీ ఒక కర్మ. ఇట్లా ఎన్నో మంచి కర్మలు ఉంటాయి, దాంట్లో చెడ్డ కర్మలు ఉంటాయి. ఒక పని చేశాము అంటే దాని వల్ల వచ్చే ప్రతిఫలం ఏదైతే ఉందో దాన్ని ఫలం, కర్మ ఫలం అంటాం. మంచి పని చేయటం వల్ల వచ్చే కర్మ ఫలితాన్నేమో మంచి కర్మఫలం, పుణ్య కర్మఫలం అంటాము. చెడ్డ కర్మ చేయటం వల్ల వచ్చిన ప్రతిఫలాన్ని పాప కర్మఫలం అంటాం. అలానే ఇప్పుడు ఈ రెండు కర్మఫలాలు అంటే ఏంటో తెలుసుకున్నాము, కర్మలు అంటే ఏంటో తెలుసుకున్నాము. కర్మలు అంటే ఉదయం నుంచి రాత్రి దాకా చేసే పనులన్నీ కర్మలే. పుణ్య పాప కర్మఫలాలు అంటే మంచి పని ద్వారా వచ్చే ఫలితాన్నేమో పుణ్య కర్మఫలం, పాప పని చేయటం వల్ల వచ్చిన ఫలితాన్నేమో పాప కర్మఫలం అంటాం. అలానే కర్మలు చేయటంతో పాటు మనం ఏం చేస్తామంటే కొన్ని కొన్ని ఆలోచనలు కూడా చేస్తుంటాం. ఈ ఆలోచనలు మంచి ఆలోచనలు ఉంటాయి, చెడ్డ ఆలోచనలు ఉంటాయి. మంచి ఆలోచన అంటే ఒక మంచి పని చేద్దాం, ఒక గుడికి వెళ్దాము, లేకపోతే ఏదన్నా ఒక ఒక పేదవాళ్ళకి ఒక సహాయం చేద్దాము, ఇట్లా ఏదో అనుకుంటూ 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 ఉన్నాము. కానీ ఆ పని ఇంకా పూర్తి చేయలేదు, ఇంకా అనుకునే స్థితిలోనే ఉన్నాము. అట్లా అనుకున్నంతసేపు అది వాసన, ఆలోచనగానే ఉన్నంతసేపు అది వాసన. ఎప్పుడైతే ఆ పని చేశామో అప్పుడు అది కర్మ. సో ఆ పని ఇంకా చేయలేదు కాబట్టి, ఇంకా ఆలోచనలోనే ఉన్నాను కాబట్టి, మంచి పని చెయ్యాలి, ఒకళ్ళకి సహాయం చెయ్యాలి అనుకున్నాను కాబట్టి అది మంచి వాసన. అలానే ఒకళ్ళకి ఏదో అపకారం చెయ్యాలి, ఒకళ్ళని ఏదో తన్నాలి, కొట్టాలి, ఏదో అనుకున్నాను, కానీ ఇంకా ఆ కర్మ చేయలేదు కాబట్టి దాన్ని పాప వాసన అంటాము. అట్లా ఈ కర్మఫలాలు, వాసనలు అనేవి ఇక్కడ మనం తెలుసుకున్నాము. అలానే సంచితం అంటే ఏంటో, సంచిత కర్మ ఫలాల మూట అంటే ఏంటో తెలుసుకున్నాము, జీవుడు అంటే ఏంటో తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ జీవుడు ఏం చేస్తాడంటే, మరణానంతరం ఈ అవ్యక్తంలో ఉన్న ఈ జీవుడు ఈ సంచిత కర్మ ఫలాల మూట ఉన్నది, ఈ మూట ఓపెన్ చేసుకుంటాడు. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో కొన్ని కర్మఫలాలు, కర్మఫలాలు కానీ వాసనలు కానీ ఏవైనా సరే మేము అనుభవం పొందాలి అని త్వరపడుతూ ఉంటాయి. ఏ కర్మఫలాలు అయితే త్వరపడుతూ ఉంటాయో, లేకపోతే ఏ వాసనలు అయితే త్వరపడుతూ ఉంటాయో, వాటిని ఆ మూటలోంచి బయటకు తీస్తాడు. బయటకు తీసి నేను వీటిని అనుభవించాలి అని అనుకుంటాడు. ఆ మూటలోంచి ఎప్పుడైతే కొన్ని కర్మఫలాలను బయటికి తీశాడో, ఆ బయటికి వచ్చిన వాటిని మాత్రమే ఇప్పుడు సంచితం అని చెప్పాం కదా ఇప్పటిదాకా, ఆ సంచిలోంచి ఎప్పుడైతే బయటికి తీసామో, అనుభవించడానికి రెడీ అయ్యామో, వాటిని అప్పుడు ప్రారంభం అంటారు. సో సంచిత కర్మఫలాల్లోంచి బయటికి వచ్చిన, పక్వానికి సిద్ధమై బయటికి వచ్చిన కర్మఫలాల్ని ప్రారబ్ధ కర్మఫలాలు అంటాం ఇక్కడ. ఈ ప్రారబ్ధ కర్మఫలాలు లక్కీగా ఇప్పుడు ఏమైనాయి అంటే అన్ని పుణ్య కర్మఫలాలు బయటకు వచ్చినాయి. అంటే ఈ జీవుడు ఏమనుకుంటున్నాడు అంటే, ఈ జీవుడు ఎన్నో కోటాను కోట్ల జన్మలు ఎత్తుంటాడు, కోటాను కోట్ల సార్లు ఇట్లా అవ్యక్తంలోకి వెళ్ళుంటాడు కాబట్టి ఈ పుణ్య కర్మ ఫలాలు ఎప్పుడైతే బయటకు వచ్చినాయో ఆయనకి తెలుస్తుంది, ఆ జీవుడికి తెలుస్తుంది, ఓ ఇప్పుడు నాకు సుఖాలు అనుభవించడానికి దేవజన్మ వస్తుంది అని. సో ఈ జీవుడు ఏం చేస్తా అంటే ఈ ప్రారంధాలను అనుభవించడానికి దేవజన్మ ధరించాలి. సో ఈ దేవజన్మ ధరిస్తున్నాడు, ఈ దేవజన్మ అయితే ధరించాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? భోగభూమికి వెళ్ళాలి, అంటే ఊర్ధ్వలోకాలకి, భోగభూమికి, స్వర్గలోకానికి వెళ్ళాలి. సో స్వర్గలోకానికి వెళ్తాడు. స్వర్గలోకానికి ఎప్పుడైతే వెళ్ళాడో ఆ క్షణమే ఆయన ఎంటర్ అయిన టైము రికార్డ్ అయిపోతుంది. ఇప్పుడు దేవజన్మ కాబట్టి దేవజన్మలో ఈ జీవుడికి ఏముంటాయంటే మనస్సు, బుద్ధి, ఈ రెండు పరికరాలు మాత్రమే ఈ జీవుడితో ఉంటాయి. సో మనస్సు బుద్ధి ఉంది కాబట్టి సుఖాలు భోగాలు అనుభవిస్తూ 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 సమయం తెలియకుండా ఎన్నో రోజులు వారాలు సంవత్సరాల తరబడి ఇట్లా గడిచిపోతూ ఉంటుంది. ఆనందంగా భోగాలు అనుభవిస్తూ సమయాన్ని అట్లా కంటిన్యూ చేస్తూ ఉంటాడు. సో ఎంతకాలమైతే ఇట్లా అనుభవిస్తూ ఉంటాడో ఆ ప్రారబ్ధ కర్మ ఫలాలు అట్లా కొన్ని కొన్ని తగ్గిపోతూ ఖర్చు అయిపోతూ ఉంటాయి. తెచ్చుకున్న ప్రారబ్ధ కర్మ ఫలాలు భోగాలు అనుభవించిన కొద్దీ తగ్గిపోతూ ఉంటాయి కాబట్టి ఒకానొక సమయానికి పూర్తిగా ఖర్చు అయిపోతాయి. ఎప్పుడైతే పూర్తిగా ఖర్చు అయిపోయినాయో ఈ ప్రారబ్ధ కర్మ ఫలాలు, అప్పుడు ఈ జీవుడు ఆ లోకంలో ఉండటానికి అవకాశం లేదు. రికమెండేషన్లు ఏమీ పనికిరావు. అయిపోయిందంటే బయటికి రావాల్సిందే. అదే సిద్ధాంతం, కర్మ సిద్ధాంతం. ఇప్పుడు ఎప్పుడైతే లోపలికి ఎంటర్ అయ్యాడో, ఎన్ని కర్మ ఫలాలైతే తీసుకొని వెళ్ళాడో అన్ని కర్మ ఫలాలకి తగినట్టుగా సుఖాలు భోగాలు అనుభవించాడు. ఇప్పుడు ఆ ఖర్చు అయిపోయినాయి, ఆయన దగ్గర అనుభవించడానికి ఏమీ లేవు అన్నప్పుడు బయటకు వచ్చేస్తాడు, అంటే అవ్యక్తంలోకి మళ్ళీ వచ్చేస్తాడు. ఇప్పుడు మళ్ళీ అవ్యక్తంలో ఆయన దగ్గర ఏముంటది? ఉండేది కేవలం మళ్ళీ సంచిత కర్మల ఫలాల మూట అంతే. మళ్ళీ ఇప్పుడు ఈ సంచిత కర్మ ఫలాల నుంచి ఏమైతే పక్వానికి వచ్చినాయో అవి తీసుకొని జన్మ తీసుకోవాలి కాబట్టి ఏం పక్వానికి వచ్చినాయో అనేది తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత ఇప్పుడు పక్వానికి వచ్చినవన్నీ పాప కర్మ ఫలాలు. సో మీరు జాగ్రత్తగా గమనించారంటే ముందు జన్మలో, ఈ జన్మలో వాసనలు ఎప్పుడూ పక్వానికి రాలేదు. పక్వానికి వచ్చిందల్లా ఇంతకు ముందు జన్మలోనేమో పుణ్య కర్మ ఫలాలు, అందువల్ల దేవజన్మ తీసుకున్నాడు. ఇప్పుడు మొత్తం పాపకర్మ ఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినాయి. ఇప్పుడు మొత్తం పాపకర్మ ఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడికి తెలుస్తుంది, వామ్మో అన్ని పాపకర్మ ఫలాలు ప్రారంభంగా తెచ్చుకున్నాను, ఈ ప్రారబ్ధ కర్మ ఫలాలను అనుభవించడానికి ఇప్పుడు నాకు నరక జన్మ వస్తుంది అని తెలుస్తుంది. ఇప్పుడు నరక జన్మ తీసుకోవాలి. ఇప్పుడు ఈ జీవుడు నరక జన్మ తీసుకున్నాడు. ఎక్కడ అనుభవించాలి? మళ్ళీ భోగభూమి, కాకపోతే ఇంతకుముందు స్వర్గలోకం, అయితే ఇప్పుడు నరకలోకం. ఈ నరకలోకానికి వెళ్ళిపోతాడు. ఏ టైంకి వెళ్ళాడో అక్కడ టైము రికార్డ్ అయిపోతుంది. ఈ జీవుడితో పాటు ఇప్పుడు కూడా రెండు సాధనాలే ఉన్నాయి. ఏంటంటే అవి మనస్సు, బుద్ధి, ఈ రెండే ఉన్నాయి. కనుక భోగాలు అనుభవిస్తూ ఉంటాడు, అంటే కష్టాలు అనుభవిస్తూ ఉంటాడు. అన్ని దుఃఖాలే, అన్ని కష్టాలే. దుఃఖాలు అనుభవిస్తూ ఉంటే సమయం అతి కష్టంగా గడుస్తూ ఉంటుంది. అనుభవించే కొద్దీ ప్రారబ్ధ కర్మ ఫలాలు ఖర్చు అయిపోతూ ఉంటాయి. తెచ్చుకున్న ప్రారబ్ధ కర్మ ఫలాలు ఎప్పుడైతే పూర్తిగా ఖర్చు అయిపోయినాయో అప్పుడు అక్కడ ఉండటానికి ఒక్క క్షణం కూడా వీల్లేదు. అక్కడ నుంచి ఆ లోకం నుంచి బయటకు వస్తాడు, అంటే మళ్ళీ అవ్యక్తంలోకి వస్తాడు. ఇప్పుడు మళ్ళీ ఈ జీవుడు అవ్యక్తంలో ఉన్నాడు. ఈ జీవుడి దగ్గర ఇప్పుడు మళ్ళీ ఏముంది? సంచిత కర్మ ఫలాల మూట ఉంది. మళ్ళీ ఈ మూటలోంచి ఏం పక్వానికి వచ్చినాయో అని చెప్పి చూసుకొని ఆ పక్వానికి వచ్చిన వాటిని బయటికి తీస్తాడు. బయటికి తీస్తే ఈసారి ఏమైనాయి? కొన్ని వాసనలు కూడా బయటకు వచ్చినాయి. అలానే ఎక్కువ పాప కర్మ ఫలాలు, ఎక్కడో అరాకురా ఒకటి పుణ్య కర్మ ఫలం. మొత్తానికి వాసనలు, కర్మఫలాలు రెండూ బయటకు వచ్చినాయి కాబట్టి ఇతనికి ఇప్పుడు ఏ జన్మ వస్తుందో తెలుస్తుంది. ఏ జన్మ అంటే నీచ జన్మ, అంటే పశుపక్షాదులుగా, క్రిమికీటకాదులుగా, ఒక రకంగా చెప్పాలంటే 83,99,999 జీవరాశుల్లో ఏ జీవరాశిగా అయినా పుట్టచ్చు. పుట్టి దానికి తగిన అధోలోకానికి వెళ్ళి, తగిన లోకానికి వెళ్ళి ఇక్కడ ఈ జీవుడికి ఏముంటాయంటే శరీరము, మనస్సు, బుద్ధి ఉంటాయి. అయితే వాటితో ఈ కష్టాలు, బాధలు అనుభవిస్తూ ఉంటాడు. ఎంతకాలం అనుభవిస్తాడు? వారాలు, రోజులు. ఎంత ప్రారబ్ధ కర్మ ఫలాన్ని అయితే ఈ జన్మ కోసం తెచ్చుకున్నాడో అన్ని ప్రారబ్ధ కర్మ ఫలాలు పూర్తయ్యే వరకు ఇక్కడ అనుభవించక తప్పదు.
బుద్ధి ఉండదు,
రికమెండేషన్తో బయటికి వెళ్దామంటే కుదరదు, బయటికి గెంటి వేయబడాల్సిందే.
శరీరము మనస్సు మాత్రమే ఉంటుంది, బుద్ధి ఉండదు.
ఇది అయిపోయిన తర్వాత జీవుడు మళ్ళీ అవ్యక్తంలోకి వచ్చేస్తాడు. అవ్యక్తంలో ఇప్పుడు ఈ జీవుడి దగ్గర మళ్ళీ ఏమున్నాయి? కేవలం సంచిత కర్మఫలాల మూట ఉన్నది. సో ఇప్పుడు మళ్ళీ ఏవైతే పక్వానికి వచ్చినాయో వాటిని తీసుకొని బయటకు వచ్చాడు. అయితే ఇప్పుడు ఆ వాసనలు ఉన్నాయి, కర్మఫలాలు ఉన్నాయి. అయితే కర్మఫలాల్లో పుణ్యకర్మఫలాలు ఉన్నాయి, పాప కర్మఫలాలు ఉన్నాయి. కాబట్టి ఈ జీవుడికి తెలుసు ఏమొస్తుందో, అమ్మయ్యా మిశ్రమ పుణ్య పాప కర్మఫలాలు వాసనలు ప్రారంధంగా తెచ్చుకున్నాను, ఈ ప్రారంధాన్ని అనుభవించడానికి ఇప్పుడు నాకు మానవ జన్మ వస్తుంది అని తెలుస్తుంది. సో ఇప్పుడు జీవుణ్ణి అయిన నేను ప్రారంధాన్ని అనుభవించడానికి మానవ జన్మ ధరిస్తున్నాను. ఇప్పుడు ఈ ప్రారంధాన్ని అనుభవించాలి కాబట్టి ఇక్కడి నుంచి ఈ అవ్యక్తం నుంచి మానవ లోకానికి వెళ్ళాలి. ఈ మానవ లోకానికి ఎప్పుడైతే వచ్చానో అప్పుడు టైం రికార్డ్ అయింది, ఎంతకాలం అయితే ఉండాలో అంతకాలం ఇక్కడ ఉండాలి. అయితే ఇక్కడ శరీరం మనస్సుతో పాటు ఈ ఒక్క జన్మలోనే బుద్ధి అనేది కూడా భగవంతుడు ఇచ్చి పంపిస్తాడు. అందువల్ల మూడు ఉన్న ఈ మూడు పరికరాలు ఉన్న జన్మ ఈ ఒక్క జన్మ మాత్రమే. అందువల్ల ఈ ఒక్క జన్మలోనే అపురూపంగా వచ్చే ఈ జన్మలోనే జన్మరాహిత్యానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ ఒక్క జన్మే జన్మరాహిత్యానికి ఉపయోగపడే జన్మ. ఇప్పుడు మానవ లోకానికి వచ్చాడు కాబట్టి తల్లి గర్భంలో ప్రవేశించాడు ఈ జీవుడు. తల్లి గర్భంలో 7 నెలల వరకు పూర్వజన్మ స్మృతి కలగదు, ఆ తర్వాత 7వ నెల నుంచి పూర్వజన్మ స్మృతి ఉంటుంది. అంటే ఇరుగ్గా ఉన్న ఈ తల్లి గర్భంలో మలమూత్రాల మధ్య సూక్ష్మజీవులు కుడుతూ ఉంటే, తల్లి తీసుకునే వేడి చల్ల పదార్థాలు ఆ జీవుణ్ణి బాధ పెడుతూ ఉంటే, ఆ బిడ్డను బాధ పెడుతూ ఉంటే, ఆ కష్టాలు అనుభవిస్తూ పూర్వజన్మ స్మృతులు, అప్పుడు పూర్వజన్మ స్మృతులు కూడా ఉంటాయి. ఎన్నెన్ని జన్మల్లో ఏమేమి పుణ్యకర్మలు చేశాడో, పాపకర్మలు చేశాడో, ఎన్ని బాధలు అనుభవించాడో, ఇవన్నీ గుర్తుంటాయి. సో అమ్మో, ఇక ఈ తల్లి గర్భం నుంచి బయటపడగానే సద్గురువులను ఆశ్రయించాలి, సత్శాస్త్రాలను తెలుసుకోవాలి, జన్మరాహిత్యానికి ఏం చెయ్యాలో, ఏం సాధనలు చెయ్యాలో వాటిని తప్పకుండా ఆ మార్గంలో ప్రయాణించి జన్మరాహిత్యానికి ప్రయత్నం చెయ్యాలి అని ఎదురు చూస్తూ ఉంటాడు. 9వ నెల రాగానే ప్రసవ వాయువు బయటపడేస్తుంది, తల్లి గర్భం నుంచి బయటపడేస్తుంది. తలక్రిందులుగా ఉన్న ఆ జీవుడు మొత్తానికి గర్భం నుంచి శిశువుగా బయటపడతాడు. వెంటనే మాయ కప్పివేస్తుంది, గర్భంలో తీసుకున్న నిర్ణయాలన్నీ మర్చిపోతాడు. దాంతో పెరగటం అంటే ఏం కావాలో, ఎట్లా అడగాలో తెలియదు కాబట్టి దానికి తగిన విధంగా కొన్ని బాధలు అనుభవిస్తూ ఉంటాడు. కొద్దిగా పెద్దవాడైన తర్వాత అడిగిన వస్తువులు బొమ్మలు కొనివ్వలేదని బాల్యంలో బాధలు అనుభవిస్తూ ఉంటాడు. ఆటపాటలతో, స్నేహితులతో, చదువు సంధ్యలు, విద్యార్థి దశలో ఆనందాలు కష్టాలు అన్ని అనుభవిస్తూ ఉంటాడు. అలానే ఉద్యోగం, వ్యాపారం, వృత్తి మొదలైన కర్మలు చేస్తూ కష్టాలు సుఖాలు అనుభవిస్తాడు. భార్యాబిడ్డలు, కుటుంబం బాధ్యతలతో సుఖాలు దుఃఖాలు అనుభవిస్తూ ఉంటాడు. వయసు పైబడ్డాక శరీరంలో ఓపిక తగ్గి అవయవాలు సరిగా పనిచేయక రోగాలతో, దుఃఖాలు కష్టాలు అనుభవిస్తూ ఉంటాడు. తుదకు ప్రారబ్ధ కర్మ ఫలాలు ఎప్పుడైతే పూర్తిగా ఖర్చైపోయినాయో వెంటనే ఈ శరీరాన్ని వదిలి శివైక్యం అంటే మరొక దేహం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అంటే పెసరగింజంత ప్రారబ్ధాన్ని అనుభవించడానికి వచ్చాడు, ఎన్నో పనులు చేశాడు, ఎన్నో కర్మలు, అంటే ఈ కర్మలు ఎట్లా చేశాడు, ఆ ఫలితాన్ని ఆశించి ఎన్నో కర్మలు చేశాడు, ఆ చేసిన కర్మలు తగిన ఫలాన్ని అప్పటికప్పుడు అన్ని అనుభవించాల. ప్రారంధం పూర్తయిపోయింది కాబట్టి గుమ్మడికాయంత ఇంకా అనుభవించాల్సిన కర్మ ఫలాల్ని తీసుకెళ్లి ఆ సంచిత కర్మలు, ఇందాక జీవుడికి ఎక్కడైతే ఒక సంచిత కర్మల మూట ఉందో ఆ మూటలో కలిపి ఆ మూటని ఇంకాస్త పెద్ద మూట చేసుకుంటాడు. ఇట్లా ఎప్పుడైతే మానవ జన్మ ఈ జీవుడికి వస్తుందో ఆ మూటని పెద్ద పెద్ద మూటలుగా తయారు చేసుకుంటాడు. ఇప్పటి వరకు మనం 2 రకాల కర్మల గురించి చెప్పుకున్నాం, ఒకటి సంచిత కర్మలు, రెండోది ప్రారబ్ధ కర్మలు. కానీ ఈ ఈ ఇంకొక కర్మ ఉంది, అదే ఆగామి కర్మ. అంటే ఈ ఈ ప్రాబ్లంని ఇక్కడ రెక్టిఫై చేసుకోగలుగుతాడు. మనం ఏం చెప్తున్నామంటే ఎన్నో రకాల కర్మల్ని ఫలితాన్ని ఆశించి చేస్తున్నాడు కాబట్టి ఈ కర్మఫలాలు అనుభవించాల్సిన కర్మఫలాలు ఇంకా మిగిలి ఉన్నాయని చెప్తున్నాం. సో వీటిని సంచితంలో కలవకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే చేసే ప్రతి కర్మ నిష్కామంగా చేయాలి. నిష్కామంగా చేస్తే అంటే ఇప్పుడు ఒక పని చేయాలి, ఇది చేసుకుంటుంది, గురువుగారు చెప్పినట్టు ఎప్పుడు సాక్షి భావనలో ఉండి ఇది చేసుకుంటుంది అనుకుంటూ చేస్తే, నిష్కామంగా చేస్తే ఆ కర్మకి ఇంకా ఫలితం అనేది ఏమి ఉండదు. అది మంచి ఫలితం కావచ్చు, చెడ్డ ఫలితం కావచ్చు, ఏది ఉండదు. కాబట్టి ఈ జీవుడు ఎప్పుడైతే మరణం సంభవించిందో ఇక మోసుకెళ్లాల్సినవి ఏమి ఉండవు. అందువల్ల మనందరము చేయాల్సింది, ఈ జన్మలో చేయాల్సింది ఏంటంటే చేసే ప్రతి పని నిష్కామంగా చేయటానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే మనం కనీసం మరణానంతరం సంచిత కర్మ మూటని పెద్దది చేసుకోకుండా ప్రయత్నం చేస్తాం. సరే, ఇప్పుడు దీనికి అంతం ఎప్పుడు? మరి ఇట్లా జన్మలకు జన్మలు, జన్మలకు జన్మలు, జన్మలకు జన్మలు ఈ సర్కిల్ ఇట్లా తిరుగుతూ 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 ఉంటే అసలు దీనికి అంతం ఎప్పుడు? ఈ ప్రశ్నలకు సమాధానం మనకి మన బుర్రకైతే అందదు. కాబట్టి శాస్త్రాలే మనకి తెలియజేస్తాయి, సద్గురువులు మనకు అర్థమయ్యేలా తెలియజేస్తారు. అంటే మనం ఆ గురువాక్యాలు జాగ్రత్తగా వింటూ శాస్త్రాల్లో తెలియజేసిన విధంగా తగిన సాధనలు చేసి శాశ్వత ఆనందాన్ని అంటే జనన మరణాల నుంచి బయటికి బయటపడే విధానాన్ని మనం ఆచరించాలి. ఆగామి కర్మలు ఎలా చేయాలి అనేది భగవద్గీతలో మొదటి 6 అధ్యాయాలు అంటే కర్మషట్కం అనేది మనకు తెలియజేస్తుంది. అలానే ప్రారంధ కర్మలు ఎలా అనుభవించాలి అంటే ప్రారంధ కర్మలు తెచ్చుకున్నాం అంటే కష్టమో సుఖమో వస్తుంది, వచ్చిన దాన్ని ఖచ్చితంగా మనం అనుభవించి తీరాల్సిందే. దాన్ని భక్తి షట్కం ద్వారా జాగ్రత్తగా ఎట్లా అనుభవించాలనేది భగవద్గీత 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం మనకు తెలియజేస్తుంది. అలానే ఈ జన్మలు రావటానికి అసలు కారణమైన సంచిత కర్మల మూట, పెద్ద మూట, కొండంత మూట ఉంది. ఆ మూటల్ని ఎన్ని జన్మలు ఎత్తినా అంత తేలిగ్గా అది కరగదు. కాబట్టి ఈ మొత్తం కర్మల్ని మనం ఏం చేయాలంటే దగ్ధం చేయాలి. దగ్ధం చేయాలంటే అది కేవలం జ్ఞానాగ్ని ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి భగవంతుడు 13వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు జ్ఞాన షట్కంతో ఈ జ్ఞానాగ్నిని ఎట్లా రగల్చాలో, సంచిత కర్మల్ని ఎలా దగ్ధం చేసుకోవాలో మనకి తెలియజేయటం జరిగింది. ఇట్లా కర్మలు, ఇట్లా 3 రకాల కర్మలు, కర్మఫలాలు, ఆగామి కర్మలు, ప్రారబ్ధ కర్మలు, సంచిత కర్మలు అనేవి ఉన్నాయని మనం తెలుసుకున్నాము. భగవద్గీత యొక్క ఏ షట్కం ద్వారా వేటిని ఎట్లా అనుభవించాలి, ఎలా కర్మలు చెయ్యాలి అనే విషయాన్ని మనం ఈ కర్మ సిద్ధాంతం ద్వారా.
కాబట్టి ఒక మానవ జన్మ మాత్రమే మనం సంచిత కర్మల మూటను పెంచుకోవటానికి వీలవుద్ది, తగ్గించుకోవటానికి వీలవుద్ది, అసలు లేకుండా చేయటానికి వీలవుద్ది. ఇక మిగిలిన ఏ జన్మలో ఈ అవకాశం లేదు. ఆ జన్మలన్నీ కూడా సంచిత కర్మల మూట ఖచ్చితంగా అతడితో పాటుగా ప్రయాణం చేస్తుంటుంది, వస్తుంటుంది, పోతుంటుంది, వస్తుంటుంది, పోతుంటుంది, అంతే. ఒక్క మానవ జన్మ ఎత్తినప్పుడు మాత్రమే ఈ సంచిత కర్మల మూట మొత్తం దగ్ధమైపోవటానికి అవకాశం. అదే దేవజన్మలైనా లేదా నరకయాతనలైనా లేదా జంతు జన్మలైనా కొన్ని అనుభవించి ఖర్చు చేసుకుంటారు, అంతేగాని సంచిత కర్మల మూట మాత్రం అలాగే ఉంటుంది. ఎందుకని, దాంట్లో 1000 ఉంటే మనం దాంట్లో తెచ్చుకునేది 4, 5, 10, లేదా దాంట్లో 100000 ఉంటే మనం 400, 500 తెచ్చుకుంటాం. కనుక సంచిత కర్మల మూట తగ్గదు. అయితే ఒక మానవ జన్మ వచ్చినప్పుడు మాత్రం ఈ సంచిత కర్మల మూటని తగ్గించుకోవచ్చు, లేదా ఎక్కువ కర్మలు చేసి పెంచుకోవచ్చు, లేదా మొత్తాన్ని జ్ఞానాగ్నిలో దగ్ధం చేసుకోవచ్చు. కనుక ఒక మానవ జన్మే ప్రాపర్ ఛానల్ మోక్షాన్ని అందుకోవటానికి, ప్రాపర్ ఛానల్ మానవ జన్మ. అందుకని దేవతలంతా కూడా మానవ జన్మ ఎత్తాలని తపిస్తూ ఉంటారు. మానవ జన్మ ఎత్తినటువంటి వాళ్ళకేమో దాని విలువ తెలియక ఏదో ఏముందిలే అని అనుకుంటారు. కనుక ఇది కర్మ సిద్ధాంతంలో ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా జాగ్రత్తగా గమనిస్తే మానవ జన్మే ఎత్తాలి అనిపిస్తుంది. మానవ జన్మ ఎత్తిన తర్వాత దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆ సద్వినియోగం చేసుకోవటానికే సద్గురువుల్ని ఆశ్రయించాలి, సత్శాస్త్రాలను తెలుసుకోవాలి, సాధన చేయాలి, చివరికి ఈ దేహ ఇంద్రియ మనోబుద్ధుల్ని వాటన్నింటినీ కూడా వదిలి తాను తానుగా మిగిలిపోవాలి. అదే మోక్షం. అలాగే ఇంకో విషయం కూడా ఏమిటంటే, మరణానంతరం అచ్చగా కర్మఫలాలు వస్తేనేమో దేహం లేకుండా జన్మించడం, కర్మఫలాలు వాసనలు వస్తే దేహంతో జన్మించడం, ఒట్టి కర్మఫలాలు వస్తేనేమో అటు పుణ్యమో పాపమో ఏదో ఒకటి అనుభవించటం, దేహంతో పాటుగా మనం ఇక్కడ అనుభవించేదేమో కర్మఫలాలు వాసనలు వస్తాయి. ఎందుకంటే వాసన అంటే పనిచేసేది, పనిచేయాలంటే దేహం ఉండాలి, అది జంతువులకి ఉంటుంది మనుషులకి ఉంటుంది. కాబట్టి వాసనలు అంటే పనిచేయటం, ఆ వాసన ప్రోత్సహిస్తుంటుంది పనిచేయాలి. అందుకని వాసనలు ఉన్నప్పుడే మానవ జన్మ కానీ జంతు జన్మ కానీ వచ్చింది. కాకపోతే జంతు జన్మ వస్తే మనకి ప్రయోజనం లేదు, ఎందుకని కొన్ని కర్మఫలాలు ఖర్చు అవుతాయి కానీ పూర్తిగా రద్దు కావటానికి వీలు లేదు. ఒక మానవ జన్మ వచ్చినప్పుడు మాత్రమే అది రద్దు చేసుకోవడానికి వీలవుద్ది. అందుకనే జంతునాం నరజన్మ దుర్లభం, ఇది అతి దుర్లభమైనటువంటి జన్మ మానవ జన్మ. ఇలాంటి జన్మను వృధా చేసుకుంటే ఆవిడ పిచ్చివాడి కింద లెక్క. ఎందుకనంటే మళ్ళీ మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు, కనుక మానవ జన్మ వచ్చినప్పుడే దాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా పుణ్యపాప కర్మలు రెండూ కూడా పక్వానికి రావచ్చు. అలా అంటే వాసనలు లేకుండా పుణ్యపాప కర్మలు వస్తే ఏది తక్కువ ఉంటే అది ముందు అనుభవిస్తారు, ఏది ఎక్కువ ఉంటే అది తర్వాత అనుభవిస్తారు. పాపం తక్కువ ఉంటే ముందు నరకానికి పోతారు, పుణ్యం ఎక్కువగా ఉంటే నరకానికి పోతారు, ఆ తర్వాత చాలా కాలం స్వర్గానికి పోతారు. అట్లా కూడా జరుగుతుంది.